నాలుగవ ప్రసంగము రాత్రి 9 గంటలైనది. ప్రసంగావసాత్తు శ్రీ నిత్యానంద స్వామివారు శ్రీ ప్రకాశానంద స్వామివారిని ప్రశ్నించిరి. ఈ వేషముతో నుండుట వలన తమకు అన్నపానమునకు కష్టము కలుగుచుండవచ్చును. త్యాగి యొక్క ధర్మము. స్వామి ప్రకాశానంద, పూర్వము కాషాయ వస్త్రమును ధరించినంతకాలము మధుకరమో ఎవరి ఇంటైనను భిక్ష చేయడమో జరిగేది. కాషాయమును విసర్జించినది మొదలు పిచ్చివాడునుగానో ముష్టివాడునుగానో చలామణియగుచున్నాను. మరణ స్వభావము కల ముని యొక్క ధర్మము. స్వామి నిత్యానంద, అప్పుడప్పుడు ఆకలితో నుండవలసిన పరిస్థితులు మీకు కలుగలేదా? స్వామి ప్రకాశానంద, ఎప్పుడైనను ఆకలితో ఉన్నను. ఇప్పటి వరకు 2 రోజుల కంటే ఎక్కువ ఆకలితో నుండవలసిన స్థితి కలుగలేదు. 3వ రోజున ఆహారం దొరికెడది. స్వామి నిత్యానంద, ఆకలిగా ఉన్నప్పుడు నిధిధ్యాసనకు విఘ్నం కలుగలేదా? స్వామి ప్రకాశానంద, ఆహారము లేనందుకు మనసు బాధపడుచుండెడిది. వృత్తి ఏకాగ్రతను చెందుటకు బదులు స్తబ్దమై మూఢత్వమును చెందుచుండెడిది. స్వామి నిత్యానంద, అప్పుడు మీకు దుఃఖము కలిగేది కాదా? స్వామి ప్రకాశానంద, ఎరిగియుండి అట్లు చేయుట వలన నాకు దుఃఖము కలిగేది కాదు. స్వామి నిత్యానంద, 2 ఫకీర్లు ఉండిరి. ఒకడు వృద్ధుడు, ఒకడు యువకుడు. వృద్ధుడు యువకుడిని అడిగను, నీకు అన్నము దొరకనప్పుడు నీకేమగును? అప్పుడు అతడు జవాబు చెప్పెను, దేవుడు నాయందు ఈరోజు దయచూపలేదనిపించును. అనంతరము యువక ఫకీరు వృద్ధ ఫకీరును అడిగను, మీకు అన్నము దొరకని రోజున ఎట్లు తోచును? వృద్ధుడు జవాబు చెప్పెను, నేడు దైవము నాయందు దయచూపెను అనుకునేదను. ఏలన నాకు మనోనిగ్రహమునకు వలయ అవకాశమును ఇచ్చెను. ఒక మహమదీయ మహాత్ముని చరిత్రయందు ఇట్లు వ్రాయబడినది, అన్నము దొరకనప్పుడు దైవము నాకు ఉపవాసమును కానుకగా అనుసంగినని అంతరాత్మకు తట్టును. ఉపవాసము చేసిన రోజున నాకు కలుగు లాభము భుజించిన రోజున కలిగినట్లు తోచదు. ఏలననా ఉపవాస దినమున మనస్సు స్వస్థతతో నుండి సాధన ఎందును భజన ఎందును ఎంతయో ఆనందము కలుగును. స్వామివారి సంగతి కూడా ఇట్టిదే. రుచి కొరకు భుజించక శరీర పోషణ కొరకు ఆహారము గ్రహించుటలో తప్పులేదు. భాగవతమునందు ఇట్లు చెప్పబడినది, ప్రాణవృత్యైవ సంతుష్యేర్ మునిర్యై ఇంద్రియప్రియై జ్ఞానం యథా ననస్యేత నావకీర్యేత వాంగ్మనః. మరణ స్వభావము కలముని శరీర నిర్వహణమునకు చాలినంత ఆహారముతో సంతుష్టిపడవలను. ఇంద్రియములకు ప్రియములకు విషయములను సేవించరాదు. అట్లు చేయుట వలన జ్ఞానము వివేకము నశించదు. మనోవాక్కులు స్ఖలనము చెందవు. శాస్త్రములయందు ఇట్లు చెప్పబడినప్పుడు కష్టములను సహింపవలసిన అవసరమేమి? స్వామి ప్రకాశానంద, సర్వసిద్ధాంత సారసంగ్రహమున శంకర భగవానులు ఇట్లు చెప్పిరి. తితీక్షా సాధనేష్వపి సర్వేషు తితీక్షో ఉత్తమ సాధనం. యత్ర విఘ్నాః పలాయంతే దైవికా అపి భౌతికాః. సాధనములన్నింటియందునూ తితీక్ష ఉత్తమమైన సాధనము. అతని సమీపమునకు దైవికములను భౌతికములను అగు విఘ్నములు చేరవు. ఒకమారు భర్తృహరికి 6 రోజుల వరకు అన్నము లభించలేదు. అయినను ఆయనకు రాజ్యసుఖము తృణప్రాయముగా చెచించినందున ధైన్యము ఏమాత్రమూ కలగలేదు. 6వ రోజున ఆయన తిరుగుచో తిరుగుచో శ్మశానమునకు వెళ్ళిరి. అక్కడ ఒక శవదహనము జరిగి కొంచెం అగ్నికణములు మిగిలియుండెను. భర్తృహరి ఆ అగ్నికి సమీపమున ఉన్న 3 పిండిముద్దలను తీసుకుని ఆ అగ్నిలో పడవేసి రొట్టెలుగా కాల్చెను. ఆయన రొట్టెలు కాల్చుచున్నప్పుడు శంకరుడును పార్వతీయును ఆకాశమార్గమున విమానముతో సంచారము చేయుచో అచ్చటికి వచ్చిరి. శంకరుడు భర్తృహరికి నమస్కారము చేశెను. ఇది కాంచి పార్వతి, మీరు ఎవరిని నమస్కరించుచున్నారు అని అడుగగా భర్తృహరిని చూపుచో ఇతనికి నమస్కరించుచున్నాను అని శంకరుడు చెప్పెను. నాకు అతన్ని చూడాలని ఉన్నది అని పార్వతి అనగా ఆయన దర్శనము చేయదలిచి 2వరును విమానంపై నుండి దిగి భర్తృహరి మహారాజు రొట్టెలు కాల్చే స్థలమునకు వెనుక వైపు నుండి వచ్చిరి. శంకరుడు భిక్షాందేహి అని అడిగను. ఆ శబ్దమును విని భర్తృహరి ముఖమునెత్తకుండా చేతిలో రొట్టెలను తీసి తన వీపు వైపు నుండి అతిథికి అందించెను. ఆ సమయమున పార్వతి చెప్పెను, శంకర భగవానుడు సాక్షాత్తుగా నీ వెనుక వైపునున్నాడు. నీకు కావలసిన వరమును కోరుకునుము. భర్తృహరి చెప్పెను, స్వామి తమరు ఇచ్చటి నుంచి దయచేసి వెడలిపోవుటయే నా కోరిక. అది విని శంకరుడు తాను కూడా ఉపేక్షింపబడినందులకు నవ్వసాగెను. స్వామి నిత్యానంద, భర్తృహరి మున్నగు వారు ప్రారంభావస్థలో ఇట్టి తితీక్షతో ఉండుచుండిరి. కాని చివరకు ఇట్లుండనవసరము కలగదు. ఇప్పుడు కొందరు చాంద్రాయణాది వ్రతములు చేయుదురు, 40 రోజులు ఉపవాసము చేయుదురు. అందువలన శరీరము శుష్కించుట మాత్రము జరుగును, కాని మనస్సునందలి రాగద్వేషములు నశించవు. శారీరక తపస్సు జడబుద్ధికి కాని తమ వంటి వారికి కాదు. జడాస్తపోభి సమయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతుం స్వాముక్తమస్త్రాదసతీతి కోపాత్ క్షేప్తారముద్దిశ్య హినస్తి సింహః. జడబుద్ధులు శారీరక తపస్సుచే శరీరమును కృశింపజేయుదురు. బుద్ధిమంతులు సర్వ వికారములకు కారణభూతమగు మనస్సును శమింపజేయుదురు. ఆయుధము ప్రయోగింపబడగా కుక్క కసితీర్చుకునుటకు దారిని కర్చును. సింహము కోపముతో ఆయుధమును ప్రయోగించిన వానిపై ఉరికి వానిని చంపును. దేహధ్యాసము. స్వామి నిత్యానంద, మీకెప్పుడైనా దేహధ్యాసము స్ఫూర్తికి వచ్చుచుండునా? స్వామి ప్రకాశానంద, నేను సన్యాసమును తీసుకున్న రోజులలో ఒకప్పుడు శ్రీమద్భాగవతము ఏకాదశ స్కందము చదువుచుంటిని. ఉద్ధవుడు భగవానుని ప్రశ్నించెను, కశ్చ మూర్ఖః, మూర్ఖుడు ఎవడు? భగవానుడు సమాధానము చెప్పెను, మూర్ఖో దేహాద్యహం బుద్ధిః, దేహమునందు అహంబుద్ధి కలవాడు మూర్ఖుడు. అప్పుడే నాకు నేను మహామూర్ఖుడును అని తోచెను. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను దేహధ్యాసమును పోగొట్టుటకు ఎంతయో ప్రయత్నించుచున్నాను. అభ్యాసము మాట అటుంచండి, దేహముందు వైరాగ్యము కూడా కలగలేదు. అక్కడనే కూర్చుని ఉన్న వైద్యరాజ గోపాలాజీభాయి చెప్పసాగెను, ఈ స్వామివారు విరక్తుని వలే కనపట్టుచున్నారు. స్వామి ప్రకాశానంద, ఒక జైనముని చెప్పెను, వైరాగ్యరంగః పరవంచనాయ ధర్మోపదేశే జనరంజనాయ వాదాయ విద్యాధ్యయనంచమే భూత్ కియత్రువే హాస్యకరం స్వమీస. నా వైరాగ్య వేషము ఇతరులను మోసగించుటకు, ధర్మోపదేశము జనుల మనస్సును రంజింపజేయుటకు, విద్యాభ్యాసము వాదము చేయుటకు. ఓ పరమాత్మ, హాస్యాస్పదమగు నా సంగతిని ఎంత చెప్పగలను? స్వామి నిత్యానంద, తమరు చెప్పినది అసత్యం కాదా? స్వామి ప్రకాశానంద, నేను పూర్తిగా అబద్ధాల కోరును, అందుచేతనే ఈ జన్మచక్రములో తిరుగుచున్నాను. స్వామి నిత్యానంద, ఒక భక్తుడుండెను. అతడు గ్రామమునందు భక్తవరుని వలె పూజింపబడుచుండెను. ఒకరోజు ఒక నూతి వద్ద నుండి ఆ భక్తవరుడు వెళ్ళుచుండెను. అచ్చటికి ఒక ఆమె నీరు తోడుకునుటకు వచ్చెను. ఆమె భర్త ఆ భక్తవరుని సత్సంగమున చేరి సకల గృహసౌఖ్యములను విసర్జించెను. సాధువులను సేవించుచో సత్సంగము చేయుచో కాలక్షేపం చేయుచుండెను. కావున ఆమెకు భక్తవరుని యందు ద్వేషభావము పెరిగియుండెను. ఆమెకు ఆ భక్తవరుని చూచిన తోడనే అపరిమితముకు కోపము వచ్చెను. ఒరీ భక్తుడా, నీవు భక్తుడువు కాదు, పచ్చి దొంగవు. ప్రజలను నీవు మోసము చేసి భక్తులుగా మార్చుకునుచున్నావు. ఆ మహాభక్తుడి వినయంతో చేతులు జోడించి చెప్పసాగెను, అమ్మా, తమరే నన్ను బావుగా గుర్తించిరి. ప్రపంచంలో ఇతరులు ఎవ్వరూ గుర్తించలేరు. నేను దొంగను కానిచో ఈ జన్మచక్రములో ఎందుకు తిరుగుదును? అది విని ఆమె తనలో తాను సిగ్గుపడెను. ఇటులనే స్వామివారు నన్ను సిగ్గుపరిచిరి. గోపాలభాయ్, సత్పురుషులు తమలో తాము కలుసుకున్నప్పుడు నేర్చుకున్నట్టుకు చాలా విషయములు లభించును. స్వామి ప్రకాశానంద, గర్వం నోద్వహతే ననిందంతి పరం నో భాషతే నిష్ఠురం శ్రుత్వా కావ్యమలక్షణం పరకృతం సంతిష్ఠతే మూకవత్ ఉక్తం కేనచిత్ అప్రియం చ సహతే క్రోధం చ నాలంబతే దోషాచ్ఛాదయతే గుణాన్ నిగమతే చ ఏతత్ సతాం లక్షణం. సత్పురుషుడు గర్వపడడు, ఇతరులను నిందించడు, ఎవరితోనూ కఠోరముగా మాట్లాడడు. ఇతరులు రచించిన లక్షణరహితమైన కావ్యమును వినియూ కూడా ఏ దోషమును చూపకుండా మొగవాని వలె ఊరుకుండును. అప్రియ వాక్యములు పలికినను క్రోధమును పొందడు. ఇతరుల దోషములను కప్పిపుచ్చును, వారి గుణములను మాత్రము ప్రకటించును. ఇదంతయు సత్పురుషుల లక్షణము. వీనిలో ఒక్క లక్షణము కూడా నా ఎందులేదు. ఈ లక్షణములన్నీ శ్రీ నిత్యానంద స్వాముల వారి ఎందు ఉన్నవి. గోపాలభాయి, సాధువులు సంతులు లేక తమ వంటి వారు ఎవరైనా దయచేసినచో శ్రీ స్వామివారి వద్ద ఏదైనా ఉపదేశం వినుటకు లభించును. లేనిచో వారు లోపల తలుపు వేసుకుని కూర్చునుదరు, బయట తాళం వేసియుండును. మొట్టమొదట నిత్యానంద స్వామివారు దయచేసినప్పుడు రాజుగారు రాజభవనంలో పురాణ కాలక్షేపం చేయమని చెప్పిరి. స్వామివారు నాకు పురాణం చెప్పుడు రాదని చెప్పిరి. స్వామి ప్రకాశానంద, స్వామివారికి పురాణముల యందు మహాప్రజ్ఞ కలదు, అందుచే వారు పురాణమును చెప్పనన్నారు. ఒక రాజు ఉండెను. వారి చెంత ఒక శాస్త్రి గారు పురాణం చెప్పుచుండిరి. ఒకప్పుడు గీతాప్రవచనం చేయుచో ఇట్లు చెప్పెను. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను అనన్యభావముతో స్మరించుచో, నన్నే ఉపాసించుచో, నిత్యము నాయందే నిమగ్నమైన చిత్తము కలవాని యోగక్షేమమును నేను వహించదను. ఈ శ్లోకమును అతడు వ్యాఖ్యానించెను. అది విని రాజుగారి శాస్త్రితో ఇట్లనిది, ఈ శ్లోకం యొక్క అర్థము నాకు బోధపడలేదు. అంతట శాస్త్రిగారు అనేక విధములుగా వివరించి చెప్పిరి. అయినను రాజుగారు తనకు తెలియలేదని చెప్పిరి. శాస్త్రిగారు చిన్నపుచ్చుకుని ఖేదముతో ఇంటికి వెళ్ళిపోయేరి. చింతించుచో కూర్చునిది. అదిగాంచి భార్య ఆయనను అడిగను, మీరు నేడు ఇంత విచారంతో ఎందుకు ఉన్నారు? శాస్త్రిగారు చెప్పిరి, నీకేమి చెప్పుదును, నేను ఇంత గొప్ప విద్వాంసుడను, సకల శాస్త్ర పారంగతుడను, నేటి వరకు శాస్త్రార్థమునందు ఎంత పెద్ద విద్వాంసుడినైనను నా ఎదుట నిలబడలేదు. కాని నేడు గీత ఎందలి సామాన్య శ్లోకమునకు అర్థము నాకు తెలియదని రాజుగారు సభలోనున్న అవమానించిరి. భార్య, ఏ శ్లోకము, ఎందుకు సంబంధించినది? శాస్త్రిగారు, నీవు అడుగుట ఎందులకు, నీకు తెలియనా? ఆమె వినయముతో ప్రార్థించెను, నాకు చెప్పుటికేమైనా అభ్యంతరము కలదా? అంతట శాస్త్రిగారు ఆమెకు శ్లోకమును తెలిపిరి. అది విని ఆమె ఇట్లనెను, రాజుగారు నిజము చెప్పిరి. శాస్త్రిగారు క్రోధముతో పలికిరి, నీవు కూడా అటులనే అనుచున్నావా? భార్య, మీకు అర్థము సరిగా తెలిసినచో రాజుగారి వద్దకు పురాణము చెప్పుటకు ప్రతిరోజు వెళ్ళుటకు కారణమేమి? నన్ను అనన్యభావముతో స్మరించు వాని యోగక్షేమములు నేనే వహింతును అని భగవానుడు చెప్పినాడు కదా. శాస్త్రిగారు కన్నులు తెరిచిరి. ఆ, అవును, నిజమే, తప్పు నాది. తరువాత రోజున ఆయన కథ చెప్పుటకు వెళ్ళలేదు. రాజుగారు ప్రధానిని పంపి రాకుండుటకు కారణము అరయగోరెను. శాస్త్రిగారు ఇట్లు జవాబు చెప్పిరి, నేటి నుండి నేను కథకు రానవసరం లేదు, భగవానుడే నాకు సమస్తమునూ కలుగజేయును, రాజుగారితో నాకు పని ఏమి? ప్రధాని అది రాజుగారికి చెప్పెను. ఆ రోజు నుండి రాజుగారు ప్రతిదినము ప్రాతఃకాలము కథ వినుటకు శాస్త్రిగారి ఇంటికి వెళ్లసాగిరి. ఇదే ప్రకారము గీతాది గ్రంథముల రహస్యము స్వామివారు పూర్తిగా తెలుసుకునిరి. ఇక వారు దర్బారులో కథ చెప్పుటకు ఎందుకు వెళ్ళెదరు? గోపాలభాయి, దర్బారులోనికి వెళ్ళకపోతే పోయారు. ఆసనము స్వీకరించి రెండు మాటలు వినిపించుటకు అభ్యంతరమేమి కలదు? స్వామి ప్రకాశానంద, శృతి యందు చెప్పబడినది, తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః, నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితత్. ధీరుడగు బ్రాహ్మణుడు బ్రహ్మమును పరోక్షముగా తెలుసుకుని ఆ బ్రహ్మతో ప్రజ్ఞను, వృత్తిని మేళవించవలను. ఎక్కువగా శాస్త్రాభ్యాసము చేయనవసరము లేదు. అందువలన నోరు నొప్పి పెట్టుట తప్ప వేరొక ప్రయోజనము లేదు. వాక్కు ఆది ఇంద్రియముల వ్యాపారము వలన చిత్త ఏకాగ్రతకు భంగము వాటిల్లును. అందుచే పవిత్రమైన శృతి ఇంద్రియ ప్రవృత్తులను నిషేధించినది. ఇంద్రియ ప్రవృత్తి ఉన్నంతకాలము చిత్తమునకు ఏకాగ్రత ఎట్లు కలుగును? గోపాలభాయి, తమరు చెప్పినవన్నీ సాధకుని విషయములలో సత్యము. కాని స్వామివారు ఆరుఢ పురుషులు, వీరికి పురాణము చెప్పుటకు అభ్యంతరమెందుకు? స్వామి ప్రకాశానంద, అధికారికి తప్ప మిగిలిన వారికి ఉపదేశం చేయుట వ్యర్థం. అందుచేతనే సంతులు ఎక్కడ పడితే అక్కడ ఉపదేశం చేయరు. వారు తమ స్వరూపమునందే మగ్నమయ్యుందురు. జడభరుతుని జనుడు పిచ్చివాడనుకునిచుండిరి. ఆయన ఎవరికీ ఏమినూ చెప్పేవాడు కాదు. కాని రఘుగణరాజును అడవిలో కలిసినప్పుడు అతని వినయపూర్వక సంభాషణను బట్టి ఉపదేశార్హతను గమనించి ఉపదేశించను. ఉపదేశించుటకు గాని ఉపదేశించకుండుటకు గాని సంతులకు ఏమయూ పట్టుదల ఉండదు. సంతు పురుషుని సమాగమ మాత్రముననే ఉపదేశము లభించను. భర్తృహరి మహారాజు ఇట్లు చెప్పెను, పరిచరితవ్యాహ సంతో యద్యపి కథయంతి న సదుపదేశం, యస్త్వేషాం స్థైర్య కథాస్థాహ ఏవ భవంతి శాస్త్రాణి. సంతులు ఉపదేశము చేయకపోయినను వారిని సేవించవలను. వారి స్వేచ్ఛా సంభాషణలే శాస్త్రరూపమును పొందును. స్వామి నిత్యానంద, పురాణాది కాలక్షేపములు చేయుట పండితుని పని. స్వామి ప్రకాశానంద, తమరే పండితులని నాకు తెలియను. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ஜானாக்னி தக்த கர்மாணம் தமாஹு பண்டிதம் புதாஹ. எவனிச்சே ஆரம்பிம்பபடு சகல கர்மலுனு காம சங்கல்பములచే விடுபடியுண்டுனோ ஜானாக்னிச்சே தக்தము காவிம்பபடின கர்மலு கலவானினி பண்டிதுடு அனி வித்வாம்சுலு அந்துரு. கோபாலபாய்: வித்யா வினய சம்பன்னே பிராமணே கவிஹஸ்தினி சுனிச்சைவ ஸ்வபாகேச்ச பண்டிதா சமதர்சினஹ. பண்டிதுலு வித்யா வினயములు கல பிராமணுடு, ஆவு, ஏனுகா, குக்க, சண்டாலுடு வீனி அன்னிண்டியந்து சமான திருஷ்டினி கலிகியுந்துரு. தமரு சுவாமிவாரினி பண்டிதுலனுச்சுன்னாரு. தமரு அந்தரியந்து சமபாவము கலிகியுன்னாரு. மறு தமரு பண்டிதுலு காரா? சுவாமி பிரகாசானந்த: ஒக பண்டிதுடு ஒக கிராமமுனந்தலி மந்திரములో கீதா கலக்ஷப்ம చేయుచుండెను. வாரி யொத்தకు చాలామంది వినుటకు వెళ్ళుచుండిరి. ఒక రోజున ఒక మంగలి వినుటకు వెళ్ళెను. అప్పుడు విద్యా వినయ సంపన్నే అను శ్లోకము వచ్చెను. ప్రతి విషయమునందును సమాన దృష్టి కలిగి ఉండవలనని ఎంతో శ్రమపడి పండితుడు శ్రోతలకు చెప్పెను. అది విని మంగలి: నేటి నుండి సర్వసమభావము కలిగి ఉండవలనను నిర్ణయం తీసుకునెను. అతడు రెండవ రోజున గ్రామంలోనికి వచ్చెను. అతడు ఒక బ్రాహ్మణునికి క్షౌరము చేయుచుండగా ఒక అస్పృశ్యుడు వచ్చి: నాకు ఎవరునూ క్షౌరము చేయుటలేదు, నీవు చేయుదవా అని అడిగెను. తప్పక చేయుదును, నాకు బ్రాహ్మణుడును అస్పృశ్యుడును సమానమే అనెను. అతనికి క్షౌరము చేయుచుండగా అనొకడు వచ్చి: నా దున్నపోతునకు బొచ్చు పెరిగిపోయింది, కత్తిరించతవా అనెను. మంగలి చెప్పెను: నాకు మనుష్యుడును పశువును రెండూ సమానమే. అతడు మనుష్యునికి క్షౌరము చేసినట్లనే ఆ పశువును కూడా చేసి ముఖమునకు కూడా అందము రప్పించుటకు ప్రయత్నించెను. మానవుడు: ఇది ఏమిటి, పశువు బొచ్చు కత్తిరించుటకు ఎంత ఆడంబరము చేయుచున్నావేమీ అని అడిగెను. నేను సమదర్శిని, నాకు మనుష్యుడును పశువును సమానమే. మనుష్యునికి క్షౌరము చేసినట్టుగానే పశువునకు కూడా క్షౌరము చేయుదును అనెను. బొచ్చు కత్తిరించిన తరువాత ఆ మనుష్యుడు మంగలిని అడిగెను: నా వద్ద డబ్బులు లేవు, కాకరకాయలు ఉన్నవి, తీసుకుని వెళ్ళదవా? మంగలి: నా దృష్టిలో డబ్బులు కాకరకాయలు రెండునూ సమానమే. అతడు కాకరకాయలు తీసుకుని ఇంటికి వెళ్ళెను. అతని భార్య కోపముతో: ఇంత ఆలస్యం ఎందుకు చేస్తీవి, ఇంటిలో కూరలు లేవు, నీ కొరకు కనిపెట్టుకుని కూర్చుని ఉంటిని, కూరలు లేనిదే వంట ఏమి చేయుదును అనెను. మంగలి: ఇదిగో మంచి కాకరకాయలు తెచ్చి తిని. భార్య: నీవు కాకరకాయలు బాగు చేయము, నేను మిగిలిన పనులు చేయుదును. మంగలి నెమ్మది నెమ్మదిగా కాకరకాయలు పైపెచ్చుని గీకుటకు మొదలెడెను. భార్య: ఇట్లు చేసిన ఎప్పటికి పనియగును? మంగలి: నాకు మనుష్యుడు పశువు కాకరకాయలు అన్నీయూ సమానమే. మనుష్యునికు మెల్లమెల్లగా క్షౌరము చేసినట్లనే కాకరకాయలు కూడా గీసెదను. నేను సమదర్శిని, నేను ఆ మంగలి వంటి సమదర్శిని సమవర్తిని అయితిని. ఎక్కడ పడితే అక్కడ తినుచో త్రాగుచో ఉందును. శ్రీ నిత్యానంద స్వాముల వారు పక్కురు నవ్విరి. తమరు ఈ స్థితిని పొందిన తరువాత ఎక్కడ పడితే అక్కడ తినుచున్నారు. ఇప్పటి కాలేజీ పిల్లలు కూడా తమ వలనే సమదర్శులను సమవర్తులను అయి ఉన్నారు. వారు కూడా అభక్ష భక్షణము చేయుచున్నారు. స్వామి ప్రకాశానంద: ఒకమారు అహ్మదాబాద్లో 22-23 సంవత్సరాల యువకుడు వచ్చి అడిగాను: స్వామి, ఇంత విశాల ప్రపంచంలో భేదం ఎందుకు? నేను అడిగితిని: నీవు భేదమును పాటించుటలేదా? అతడు: లేదండి. నేను: నీకు పెండ్లి అయినదా? అతడు: ఆ, అయినది. నేను: మీ అమ్మగారున్నారా? అతడు: ఉన్నారు. మీ అమ్మగారి కాళ్ళు ముట్టుకుని నమస్కరించుదువా? అతడు: తరచూ నమస్కరించుదును. నేను: నీ భార్యకు కూడా అట్లు నమస్కారం చేయుదువా? అతడు మాట్లాడలేదు. నేను: ఇదేమీ, తల్లికి నమస్కరించినట్లా భార్యకు కూడా నమస్కరించవలను కదా, నీవు భేదం ఎందుకు పాటించుచున్నావు? అతడు సిగ్గుపడెను. ఇప్పటి పిల్లలు పుస్తకమును చదువుచున్నారు, కానీ అర్థము తెలుసుకునటలేదు, అందుచే అర్థమునకు అనర్థము తెచ్చుచున్నారు. శంకర భగవానుడు ఇట్లు చెప్పెను: భావాద్వైతం సదాకురియాత్ క్రియాద్వైతం నకుర్వచిత్ అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణాసహ. ఎల్లప్పుడూ భావమునందు అద్వైతం కలిగి ఉండవలను, కానీ క్రియాద్వైతము కూడదు. ప్రతి ప్రాణియు భగవత్స్వరూపము, అందరి హృదయములయందు సర్వాంతర్యామియగు పరమాత్మ ఉన్నాడు. ఇట్టి భేదభావము అద్వైతము అనబడును, కాని గురువుతో అద్వైతం పొందరాదు, ఆయనకు నమస్కారము చేయవలేను. స్వామి నిత్యానంద: అద్వైతము భావమునందు తప్ప క్రియందు ఎట్లు సంభవము? నోటిలో వ్రేలు పెట్టుకుంటే దానిని కడుక్కొనవలను కదా. ఇట్లు ఒక శరీరమునందే అద్వైతము లేనప్పుడు మరి ఒక శరీరముతో అద్వైతము ఎట్లు సంభవము? సర్ప వ్యాఘ్రాదులు పరమాత్మస్వరూపులే, కాని పరమాత్మస్వరూపములు కదా అని వారిని కౌగులించుకునుటకు వెళ్ళినా ചമ്പി വേയുന്നു.